சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
18வது அத்தியாயம், 47வ ஸ்லோகம்.
ஸ்ரேயான் ஸ்வதர்மோ விகுணஹ பரதர்மாஸ்த்வனுஷ்டிதாத் ஸ்வபாவநியதம் கர்மம் குர்வன்னாப்னோதி கில்பிஷம்.
அர்ஜுனுடு ஸ்ரீகிருஷ்ண பரமாத்மத்தோ யுத்தரங்கంలో ప్రవేశించినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడి యొక్క రథాన్ని భీష్ముడికి ద్రోణాచార్యుడికి ఎదురుగా నిలిపినప్పుడు అర్జునుడి మనసులో కలవరం బయలుదేరుతుంది. వీళ్ళందరినీ నేను సంహరించబోతున్నాను అనేటటువంటి ఒక బాధ మనసులో కలుగుతుంది. భీష్మాచార్యుడంతటి వాణ్ణి ఎలా సంహరించాలి, నేను ఎలా సంహరించగలను, ఆచార్యుడైనటువంటి ద్రోణుణ్ణి, నాకు విద్యలన్నీ నేర్పినటువంటి గురువుని ఎలా సంహరించగలను, కనుక నా రథాన్ని వెనక్కు మళ్లించవలసినది అని చెప్పి అర్జునుడు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని గురించి బోధించారు భగవద్గీతలో 3వ అధ్యాయంలో. మనం మన స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు అక్కడ మన యొక్క ప్రేమ అనురాగాలు అడ్డం రాకూడదు, మన స్వధర్మ ఆచరణలో ఎటువంటి రాగద్వేషాలు ఉండకూడదు, ప్రేమ అనురాగాలు కానీ రాగద్వేషాలు కానీ ఇష్ట అయిష్టాలు కానీ రాకూడదు, అది మనిషికి శ్రేయస్సు కాదు, ఎప్పటికీ మనిషికి సుఖాన్ని ఇవ్వదు. అంతేకాకుండా అర్జునుడు చెప్పాడు కృష్ణ పరమాత్మతో, ఇటువంటి ఘోరమైన కర్మ చేస్తే నాకు ఎంతటి పాపం వస్తుంది, అటువంటి పాపాన్ని నేను ఎలా మూటగట్టుకునేది, ఇది పాపకర్మ కదా అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇది పాపకర్మ కాదు ధార్మికమైన కర్మ అన్నాడు. ఇది ధార్మికమైన కర్మ ఎట్లా అవుతుంది, గురువుని చంపడం ధార్మికమైన కర్మ అవుతుందా, తాతని చంపడం ధార్మికమైన కర్మ ఎట్లా అవుతుంది అంటే, ధార్మికమైనటువంటి కర్మ అని ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు నిర్ణయించింది అంటే శాస్త్రం నిర్ణయిస్తుంది, నువ్వు నేను కాదు అర్జున నిర్ణయించేది. శాస్త్రానికంటూ ఒక ధర్మం ఉంది, ఈశ్వరుడికంటూ ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం నిర్ణయిస్తుంది కానీ నువ్వు నేను కాదు నిర్ణయించేది అన్నారు. ఒక సైనికుడు యుద్ధంలో ఎంతోమందిని చంపుతాడు, అతనికి ఏం పాపం రావడం లేదు, కాకపోగా రాకపోగా అతనికి పరమవీర చక్రం అని బిరుదు కూడా ఇస్తారు. సైనికుడు చేసేది ఏంటి, యుద్ధంలో అందరిని చంపడమే కదా. అదేవిధంగా ఒక డాక్టర్ రోగిని చికిత్స చేసేటప్పుడు కత్తితో వాడి శరీరాన్ని కోస్తాడు, పొట్టను కోస్తాడు, కాలును కోస్తాడు, ఎక్కడ ఏ భాగం అవసరమైతే ఆ భాగాన్ని రక్తంతో, కత్తితో కోసినప్పుడు రక్తం వస్తుంది, ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోతుంది. అటువంటి డాక్టర్కి లక్షలిచ్చి మరీ చికిత్స చేయించుకుంటాం, డాక్టర్ గారు ఈ డబ్బులు ఉంచండి నా పొట్ట చీల్చండి అని చెప్పి మరీ అడుగుతాం. అంటే లోపల పొట్టలో రాళ్ళు ఉన్నప్పుడు కిడ్నీలో ఏం చేస్తాం, డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటాం, ధనం ఇచ్చి మరీ చేయించుకుంటాం. ఆ వైద్యుడు ఎప్పుడు నేను పాపం చేస్తున్నానని అనుకోడు, చేసే పని ఒకటే, సైనికుడు చేసే పని ఒకటే, హింస కిందకే వస్తుంది, డాక్టర్ చేసేది హింసే. వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు కూడా బాధని కలిగించేవే శరీరానికి. కానీ అక్కడ సైనికుడికి పరమవీర చక్రం అని, ఇక్కడ డాక్టర్ గారికి సర్టిఫికేట్లు ఇస్తాం. అబ్బో ఎంత మంచి డాక్టర్ గారండి ఆయన, చాలా పాపులర్ అండి అంటాం. అంటే ఆ చేసేటటువంటి వృత్తి వారి స్వధర్మం, అది వారు ఏ భావన చేత చేస్తున్నారు అది ముఖ్యం. అక్కడ అదే పని ఒక మిలిటెంట్ చేస్తాడు, టెర్రరిస్టు చేస్తాడు. ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు చేస్తున్నారు కదా పాకిస్తాన్లో, ఒకటే ఏకధాటిగా జనాన్ని చంపేస్తున్నారు. వాళ్ళు చేసేది ధార్మికమైన కర్మ అంటామా అంటే అనలేం. కనుక చేసే భావన ముఖ్యం ఇక్కడ, స్వధర్మం ముఖ్యం అర్జున. అది పాపాన్ని ఇస్తుంది, కానీ మన స్వధర్మం చేస్తే పాపం ఇవ్వదు. అంతేకాదు అసలు ఈ 47వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, శ్రేయాన్ స్వధర్మ విగుణ. ఒకవేళ నువ్వు చేసేటటువంటి స్వధర్మం సరిగా చేయలేకపోయినప్పటికీ కూడా, దాదాపు 99 పాటలు సరిగ్గా చెయ్యం, ఎందుకంటే మనకంటూ ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా, నువ్వు సరిగ్గా చెయ్యకపోయినప్పటికీ కూడా విగుణ అపి స్వధర్మ శ్రేయ అన్నాడు. నువ్వు సరిగ్గా చేయకపోయినప్పటికీ పర్వాలేదు, నీకు శ్రేయస్సునిస్తుంది అన్నాడు. అంతేకాదు పరధర్మ తు అనుష్ఠితాత్, నీ ధర్మం కానటువంటిది నీకు నువ్వు చేయకూడనటువంటి పని నువ్వు చేశావు అంటే అది చక్కగా చేసినప్పటికీ కూడా నీకు శ్రేయస్సునివ్వదు. బ్రాహ్మణుడైన వాడు ఏం చెయ్యాలి అంటే తన యొక్క బుద్ధిని ఉపయోగించి విద్యను బోధించాలి సమాజంలో. క్షత్రియుడైన వాడు ఏం చేయాలంటే తన శక్తిని ఉపయోగించి, భుజబలాన్ని ఉపయోగించి సమాజంలో చట్టాన్ని రక్షించాలి, న్యాయాన్ని రక్షించాలి. వాళ్ళ వాళ్ళ విధులు వాళ్ళు చేసినప్పుడు ఎటువంటి ప్రశ్న ఉండదు సమాజంలో. రక్షించేవాడు భక్షించకూడదు, రక్షణ శాఖ భక్షణ శాఖ కాకూడదు కదా. రక్షణ శాఖ భక్షణ శాఖ అయితే మన వాళ్ళు అంటారు, చేని కంచె చేను వేస్తే ఎట్లా అండి అంటారు. చూసారా, కంచె చేను వేస్తే చేనుని ఎవరు రక్షిస్తారండి అన్నారు. కంచె వేస్తాం దేనికి? చేనును రక్షించడానికి. చేను అంటే తెలుసు కదా, ఎక్కడో విన్నామండి మాట అన్నారు, పొలం అంటారు. ఆ పొలాన్ని రక్షించడానికి కంచె వేస్తాం. ఇప్పుడు కంచె వచ్చి చేనుని వేస్తే రక్షించేది ఎవరండి? అదేవిధంగా పోలీసు శాఖ వాళ్ళు కానీ, సిఐడి శాఖ వాళ్ళు కానీ, మరి ఏ శాఖ, రక్షణ శాఖ వాళ్ళు రక్షించాలి. క్షత్రియుడమైన వాడి నువ్వు రక్షించకపోతే ధర్మాన్ని, ఆతతాయి అయినటువంటి దుర్యోధనుడి ప్రక్కన ఉన్నటువంటి ద్రోణుడు భీష్మాచార్యుడు కూడా అందులో ఒక పావులు కనుక తప్పనిసరిగా వాళ్ళని చంపవలసి వస్తున్నది. అర్జున, నాకు మాత్రం ఇష్టమా ఏమిటి, భీష్ముడు ఎంత గొప్పవాడు నాకు తెలియదా, ద్రోణాచార్యుడు అంతటి వాడు ఎంత గొప్పవాడు నాకు తెలియదా, కానీ ఏం చేస్తాం, వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు, వాళ్ళ సహాయంతో విర్రవీగిపోతున్నాడు ఈ దుర్యోధనుడు, ఎంత అన్యాయానికి అక్రమానికి ఒడిగడుతున్నాడు. అటువంటి దురాక్రముణ్ణి, దురాత్ముణ్ణి సంహరించడం నీ కర్తవ్యం కదా. అటువంటి దురాత్ముని సంహరిస్తే నీకు పాపం ఎట్లా వస్తుంది, పుణ్యం కదా వస్తుంది, స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి నీ కోసం, వీరస్వర్గాన్ని పొందుతావు నువ్వు. నక్కిల్బిషం ఆప్నోతి కుర్వన్నపి అన్నారు. చేసినప్పటికీ కూడా, యుద్ధం చేసినప్పటికీ కూడా కిల్ విషయం అంటే పాపం, నా ఆప్నోతి, నా ఆప్నోతి అంటే పొందడు అని అర్థం. స్వభావి నియతం కర్మ, ఎటువంటి కర్మ, నీ స్వభావం ఏమిటి, క్షత్రియ స్వభావం నీది, ఇదేమన్నా సన్యాసి స్వభావమా ఏమిటి, రజోగుణ సంపన్నుడివి క్షత్రియ స్వభావం నీది. ఇటువంటి స్వభావం ఉన్నప్పుడు ఆ స్వభావం నియతంగా చేసేదే మంచిది అని అర్థం. అందుకని పాముకి పాము విషయం, పాము విషం ఎటువంటి ప్రమాదాన్ని ఇవ్వదు. చూసారా, మనకు ప్రమాదం పాము విషం, కానీ పాములో అంత విషం పాములో ఉంటుంది, పామును చనిపోదేమండి. చూడండి, పాము విషం మరి దేన్నైనా మృత్యువాత పడేటట్లు చేస్తుంది. కానీ పాము విషం పాముని చంపదు. ఏమిటంటే దాని స్వభావం అది, దానికి ఉన్నటువంటి స్వభావం అది. అదే పాము విషాన్ని మందుగా మార్చి మందుగా ఎక్కించడంలో అది ప్రాబ్లం లేదు, సమస్య లేదు. కనుక దాన్ని మనం మార్చుకోవాలి, మన భావనని మార్చుకోవాలి అన్నారు. ఇక్కడ నీ భావనని మార్చుకోవడమే కర్మయోగం అన్నారు. 41 నుంచి 49 వరకు కృష్ణ పరమాత్మ కర్మయోగ సారాంశం చెప్తున్నారు. కర్మయోగం అంటే ఏమిటి? నీ యొక్క విధిని నిర్వర్తించేటప్పుడు నీ యొక్క భావనని ఈశ్వరుడికి అర్పణ చేస్తూ చేసేయి అన్నాడు. ఇది ఈశ్వరుడి కోసం చేస్తున్నాను, ఈశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చెయ్యి అన్నారు. అలా చేస్తే స్వభావ నియతం కర్మ అన్నారు. అందుకని మనం చేసే కర్మలన్నీ ఉద్యోగాలు కానీ ఇంట్లో విధి కానీ మన గృహంలో చేసేటువంటి విధులు కానీ ఏవైనా సరే మనకు వచ్చే కష్టాలు కానీ ఇవన్నీ సరిగ్గానే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ చట్రం అంటారు చూసారు, చట్రం చట్రంలో బిగించినట్లే ఒక్కొక్క జీవితం, మనిషి జీవితం ఒక చట్రంలో బిగించినట్టే. చట్రం ఏమిటో తెలుసా? మనం చేసిన పూర్వకర్మ, మనం చేసినటువంటి పూర్వకర్మ అనుసారంగా మనకు ఫలితం రావాలి. మనం ఫలం అనుభవించాలంటే ఏ ఏ మనుషుల మధ్య ఉండాలి, మనం ఏ ఏ వాతావరణంలో ఉండాలి, ఏ ఇంట్లో పుట్టాలి, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ఊళ్ళో పుట్టాలి, ఎటువంటి స్ట్రీట్లో ఉండాలి, ఇవన్నీ నిర్ణయం అయితే ఆ చట్రంలో. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కడ ఉన్నామో కరెక్ట్గా దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ మీ అన్నారు. హూ డిసైడ్స్ అన్న మై ప్రీవియస్ కర్మ, నేను చేసినటువంటి పూర్వకర్మ నిర్ణయించింది నేను ఇక్కడ ఉన్నాను. ఇదే మన వాళ్ళు ఒక్క మాటలో చెప్పేస్తారు, ఏ శాస్త్రాలు చదవకుండా తలరాతండి అంటారు. ఒకే మాట ఏమిట్రా అంటే, ఏముందిలేండి తలరాత, ఎంత తేలిక చెప్పేస్తారు చూడండి. మనమైతే 24 గంటలు దిగులు పడుతూ కూర్చుంటాం. ఇది వృద్ధ వ్యవహారం అంటే, వృద్ధ వ్యవహారం అంటే పెద్దల నుంచి వస్తూ ఉన్నటువంటి మాట. ఎప్పుడైతే తలరాత అంటామో దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. తలరాత అంటే ఏమీ లేదు, తెలిసి కానీ తెలియక కానీ నా వలన చేసినటువంటి కర్మలే కదా నేను అనుభవిస్తున్నాను, దానికి పెద్ద పోరాటం ఎందుకు? ఎందుకండి ఇలా జరగాలి, ఎందుకండి అలా జరగాలి, ఎవరు ఎవరిని అడుగుతావు, ఎవరు మారుస్తారు కదా, ఎవరు కారణం? ఈశ్వరుడు కూడా కారణం కాదు. కనుక సంతోషంగా మనసులో ఆ కర్మని అనుభవించడం మంచిది, చేసిన కర్మని అనుభవించడం మంచిదే కదా. అది ఎవరో ఒకళ్ళు ఎప్పుడొకప్పుడు నేనే కదా అనుభవించాలి. నాభుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి, అనుభవించకుండా ఏ కర్మ పోదు కదా. అలాంటప్పుడు ఈ పోస్ట్ పోన్ చేసుకుంటే ఏమవుతుంది తెలుసా? కష్టపట్టి నీటికి ప్రవాహానికి ఎదురేదడం అంటారు. నీటి ప్రవాహానికి ఎదురేదడం ఎంత కష్టం, ఎంత కష్టం. అందుకని ఈ రోజుల్లో డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ అన్ని కారణం. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మ ఫలానికి ఎదురెదుతున్నారు. ఎందుకంటే కష్టం వస్తే తట్టుకోలేం, సుఖం వస్తే చూడండి నేను పుణ్యం చేసుకున్నానండి అంటాడు. సుఖం వస్తే పుణ్యం చేసుకున్నానంటావు, కష్టం వస్తే పాపం చేశానని ఎందుకనవు, ఏదో పాపం చేసుకున్నానండి అనేసేసి కొంచెం కష్టమే లేదని ఎవరన్నారు? పాపకర్మ ఫలం కష్టమా? కష్టం కాక సుఖంగా ఉంటుందండి, చేదుగానే ఉంటుంది. అయినా కూడా ఆ చేదు సమయంలోనే భగవంతుణ్ణి స్మరిస్తూ ఈ యొక్క కష్టఫలం నా ఎదుగుదల కోసమే అనేటువంటి తెలుసుకోవాలి మనం. నేను ఇందులో ఎదగడం కోసమే నాకు ఇది సహాయపడుతుందని కనుక తెలుసుకుంటే ప్రతి క్షణం మనం ఆ కష్టాన్ని సునాయాసంగా మర్చిపోతాం. అందుకని రాముల వారిని చెప్పినటువంటి ఆజ్ఞను పాటించడానికి హనుమంతుల వారు సీతాదేవిని అన్వేషణ కోసం వెళ్ళేటప్పుడు ఆ యొక్క సముద్రాన్ని దాటడం అంటే ఎంత కష్టం, అంత సముద్రాన్ని ఎట్లా దాటాటంటే గోష్పతీకృత వారాసిం అన్నాడు. ఒక గోవు గనక అడుగు పెడితే వర్షాకాలం వరదలో గోవు అడుగు పెడితే అందులో నీళ్లు ఎన్ని ఉంటాయి? గోష్పతీకృత వారాసిం అన్నారు. ఆ నీటిని దాటడానికి ఎంత కష్టపడతామండి మనం? పెద్ద లాంగ్ జంప్ చేస్తామా? చెయ్యం కదా. అలా దాటి వెళ్ళిపోతాం, ఉన్నది కూడా తెలియదు. అలా దాటాడట హనుమంతుల వారు లంక అంద నది ఆ యొక్క ధనుష్కోటి నుంచి, అక్కడి నుంచి సేతు సముద్రం, ఆ సేతు సముద్రాన్ని అలా దాటేసాడట. ఎలా దాటాడంటే ఒక్కటే కారణం, రామ, రాముల వారు మనసులో ఉన్నాడు, రాముణ్ణి తలుచుకున్నాడు, వెళ్ళిపోయినాడు. మనం ఎవరిని తలుచుకుంటున్నాం? మనం తలుచుకునేది ఈ కారణభూతులుగా ఉన్నటువంటి భార్యనో భర్తనో పిల్లలనో తిట్టుకుంటూ 24 గంటలు, లేకపోతే బాస్ ఆఫీసులో బాస్, లేకపోతే అత్తగారు, లేకపోతే మామగారు, లేకపోతే కోడల్ని ఇవ్వడం తిట్టుకుంటున్నామే. కానీ మనం ఎవరో ఒకళ్ళు కారణం నా బాధకు అనేదే కానీ మనం చేస్తున్న పని, కానీ ఈ యొక్క బాధ నాకు మంచిదే ఈ సమయానికని మనం గ్రహిస్తున్నామా? గ్రహిస్తే ఆ మనిషి పరిపక్వత పొందినట్లు, గ్రహించకపోతే ఇంకా పరిపక్వత రాలేదు, మానసిక పరిపక్వత రాలేదని అర్థం. అందుకని కృష్ణ పరమాత్మ చాలా కష్టపడుతున్నాడు అర్జునుడికి ఈ విషయాన్ని చెప్పడం కోసం. అన్ని రకాలుగా చెప్పి ప్రయత్నం చేసి ఏదో విధంగా, ఎందుకంటే యుద్ధం నుంచి వెళ్ళిపోతానంటే అర్జునుడిని ఏం చెగినాడు కృష్ణ పరమాత్మ కదా. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున నువ్వు వెళ్ళడానికి వీల్లేదు యుద్ధం నుంచి, చేసి తీరాని నీకోసమే చెప్తున్నాను అని. తర్వాత శ్లోకం,
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః.
ఈ విషయం, ఈ శ్లోకం చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో ఎవరు ఏ కర్మ చేసినా అందులో కొంత దోషం ఉంటూనే ఉంటుంది. దోషం లేని కర్మ లేనే లేదు. అబ్బా చాలా హాయిగా ఉంది ఇప్పుడు మనకి. అర్జున, సహజం కర్మ సదోషమపి న త్యజేత్. హే కౌంతేయ, సహజం కర్మ అన్నవేంటి? నీ పుట్టు జాతిగా ఉంటే జాతి ప్రధానంగా వచ్చిన వృత్తినైనా స్వీకరించు, లేదా గుణప్రధానంగా వచ్చినటువంటి అది స్వభావం, గుణప్రధానంగా వచ్చిన వృత్తినైనా స్వీకరించు. కానీ ధనప్రధానంగా, ధనమే ప్రధానంగా ఉన్నటువంటి వృత్తిని మాత్రం స్వీకరించవాకు, అది మహాప్రమాదం. గుణప్రధానం ఏమిటి? ఇప్పుడు ద్రోణాచార్యుల వారు జాతిత బ్రాహ్మణుడు, ఆయన స్వభావం ఏమిటంటే క్షత్రియ స్వభావం, అందుకనే బాణం పట్టాడు ఆయన. అన్ని అదే ధనుర్విద్యల దగ్గర నుంచి అన్ని విద్యల్లో ఆయన ఆరితేరాడు. ఇదేమిటి, బ్రాహ్మణుడు ఏమిటండి, యుద్ధాలు నేర్పడం ఏమిటన్నాడు. పరశురాముడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా క్షత్రియ ధర్మాన్ని స్వీకరించాడు. అట్లాగే నీ స్వభావాన్ని బట్టి వెళ్ళేది బెస్ట్. అందుకని మన పిల్లల స్వభావాన్ని బట్టి మనం వాడిని ఒక వృత్తిలోకి తీసుకువెళ్ళాలి, వాళ్ళ స్వభావాన్ని బట్టి. వెనకటి రోజుల్లో వాళ్ళ యొక్క జాతిని బట్టి వెళ్ళేవాళ్ళు. బ్రాహ్మణ జాతి అంటే బ్రాహ్మణ కర్మే చేసేవాళ్ళు తాత ముత్తాతల నుంచి, లేకపోతే క్షత్రియులైతే క్షత్రియ కర్మను చేస్తూ ఉండేవాళ్ళు, శూద్రులైతే శూద్ర కర్మ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ బాధ ఉండేది కాదు. ఇప్పుడేందంటే అంత సంక్రమం అయిపోయింది, కలగా పులగం అయిపోయింది, అన్నీ మారిపోయినాయి రకరకాలు. ఇప్పుడు ధనం ప్రధానమైనటువంటి వృత్తి రావడం వల్ల సమాజంలో అన్ని అవకతవకలు వస్తున్నాయి అన్నారు. శాస్త్రం ఏం చెప్తుందంటే గుణప్రధానంగా ఉండే కర్మను స్వీకరిస్తే ఆ వ్యక్తికి శ్రేయస్సు, కుటుంబానికి శ్రేయస్సు, సమాజానికి శ్రేయస్సు. సహజం కర్మ. అందులో ఒకవేళ దోషం ఉన్నప్పటికీ కూడా, సదోషమపి, ఒకవేళ దోషంతో కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ కర్మ పరిపూర్ణంగా నువ్వు చేయలేకపోయినప్పటికీ కూడా, నత్యజేత్, దాన్ని వదిలిపెట్టవాకు అన్నారు, దాన్ని వదలవద్దు అన్నారు. అందుకని మనం కర్మ ఈశ్వరుడి వైపుకు మళ్ళించాలి. ఈశ్వరుడి వైపుకు మళ్ళించాలి. ఈశ్వరుడి యొక్క ఆరాధనలో, ఈశ్వరుడి యొక్క గమ్యాన్ని చేరడం కోసం తీసుకువెళ్ళాలి మన కర్మ. ఏమిటి లింక్ అంటే, మధ్యలో మనకు మన కర్మకి ఈశ్వరుడికి లింక్ ఏమిటంటే, కర్మల ద్వారా మనం ఈశ్వరుణ్ణి చేరాలి. అంటే మంచి కర్మలు చేస్తూ ఈశ్వరుణ్ణి, ఈశ్వర ప్రాప్తిని పొందాలి. మంచి కర్మల వల్ల మనకు చిత్తశుద్ధి వస్తుంది, చిత్తశుద్ధి వల్ల జ్ఞానయోగ్యత వస్తుంది, జ్ఞానయోగ్యత వల్ల గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి, ఈశ్వర ప్రాప్తి. ఈ లింక్ ఏమిటి మధ్యలో అంటే కనెక్షన్, ధర్మం. కర్మ, మనం చేసే కర్మకి ఈశ్వరుడికి మధ్యలో మనకు కనెక్షన్ ఏంటంటే లింక్ ధర్మ అన్నారు. ఎప్పుడైతే ధార్మికమైనటువంటి కర్మలు చేస్తామో, ధార్మికమైన చింతనలో ఉంటామో, ధార్మికంగా ఉంటున్నామంటే ఈశ్వర చింతలో ఉన్నట్టే అన్నారు. అది తొందరగా నిన్ను ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుంది. అంటే భయపడవాకండి, తొందరగా ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుందని చనిపోతానేమో అని. ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుందంటే ఏమిటి, మనశ్శాంతిని ఇస్తుంది అని అర్థం. ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుందంటే ఏమిటి, ఈశ్వర జ్ఞానాన్ని కలిగేట్టు చేస్తుంది. ఈశ్వర జ్ఞానం కలగడం అంటే నీలో ఉన్న దైవీ బలం పెరుగుతుంది, దైవిక శక్తి పెరుగుతుంది, ఆ దైవత్వాన్ని నువ్వు గ్రహిస్తావు. అది ఈశ్వర ప్రాప్తి అంటే. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఏమిటి, నీలో ఉన్నటువంటి దైవీ శక్తిని మేల్కొలుపుతావు. ఎలా మేల్కొలుపుతావు, కర్మయోగం ద్వారా. ఎటువంటి కర్మ, సదోషమపి, దోషం ఉన్నప్పటికీ కూడా సహజం కర్మ. అందుకని డబ్బు ప్రధానం కాదు, ఎంత ధనం వస్తుందా కాదు, పేరు ప్రఖ్యాతులు వస్తాయా కాదు, ఇది ధార్మికమై ఉండాలి. ఇది ఈశ్వరుడి యొక్క ధర్మానికి వ్యతిరేకం కాకుండా ఉండాలి. ఏమండి, ఈశ్వరుడి ధర్మమే నాకు తెలియదు, ఆ తర్వాత ఈశ్వరుడి ధర్మం కర్మ నాకేం తెలుస్తాయి అన్నాడు. ఈశ్వర ధర్మం నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ప్రతి ఒక్క మనస్సాక్షికి ధర్మం ఏమిటో తెలుసు. తెలియకుండా ఎలా ఉంటుంది, తప్పు అనేది ఏమిటో తెలియదా, మంచి చెడులు తెలియవా, తెలియక కాదు. చెడు అని తెలిసినప్పటికీ కూడా బానిసవై, బలహీనుడివై, ధనం కోసం వ్యామోహం పడి ఆ యొక్క కోరికలతో నువ్వు చేస్తావే, అది తప్పు చేస్తున్నప్పటికీ తప్పు తప్పు అని చెప్తూనే ఉంటుంది లోపల. కనుక దానికి నీ యొక్క ఇన్నర్ కాన్షియన్స్ అంటారు, దానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉండడమే ధార్మికం అన్నారు. అందులో ఎన్నో కష్టాలు వస్తాయి. ఏ ఉద్యోగంలో దోషం లేదు, దూరపు కొండలు నునుపు అంటారు. ఇక్కడ కష్టంగా ఉందండి, అక్కడికి పోతే అంతకంటే కష్టంగా ఉంటుంది, దగ్గరికి పోతే తెలుస్తుంది ఏదైనా. అందుకని వ్యక్తి మనకు పరిచయం వరకు, ఆహా ఆయన అయితే ఎంత బాగుండేది, ఆయన దగ్గర ఉంటే ఎంత బాగుండేది, ఆయన దగ్గర పోస్టులో ఉంటే, ఉద్యోగంలో ఉంటే ఎంత బాగుండేది అనుకుంటాం. అక్కడికి పోయిన తర్వాత తెలుస్తుంది ఆయన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ. ఎలాగైతే ఒక అమ్మాయి నూతనంగా వివాహం చేసుకునేటప్పుడు ఊహిస్తుంది భర్త అంటే ఇట్లా ఉండాలని, వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నీ, అమ్మో ఇంత లోతు పాత్రలు ఉన్నాయా బాపరికి, ఇట్లా తెలిస్తే నేను పెళ్ళే చేసుకుంటుందాన్ని కాదు. ఈవిడ మాత్రం ఏం తక్కువ తిన్నదా ఏమిటి, ఆయన అదే అంటాడు, హాయిగా ఉండేవాడిని ఒంటరిగా లేనిపోయింది పెళ్లి చేసుకున్నాను. నీలో దోషం లేదా, ఆయనలో దోషం లేదా, దోషం లేని వాళ్ళు ఎక్కడున్నారు మనుషులు ప్రపంచంలో, అంతో ఎంతో ఉంటూనే ఉంటుంది. మనం చేసే కర్మల్లో కూడా దోషం ఉంటుంది అర్జున అన్నాడు. ఎట్లా అంటే, ఒక అగ్నిని నివురుగప్పిన నిప్పు అంటారు చూసారా, బూడిదే, బూడిద ఎట్లా కప్పేసి ఉంటుంది చెప్తున్నారు రెండో లైన్లో. సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్ని ఇవ ఆవృతాహ, అగ్ని ధూమేన ఆవృతాహ ఇవ అన్నారు. బాగా పొగొస్తుంది అనుకోండి, ధూమం బాగా పొగొస్తుంటే అగ్ని ఉన్నదని తెలుస్తుంది అసలు. అక్కడ ఈ దట్టమైనటువంటి పొగ అంతటి ప్రకాశవంతమైన అగ్నిని కూడా కనపడకుండా చేస్తుంది. అసలు ఈ పొగ వచ్చింది దేనివల్ల, అగ్ని వల్ల. ఈ పొగ ఏం చేస్తున్నది, అగ్నిని కనపడకుండా చేస్తున్నది. అది ఎలా కనపడకుండా చేస్తున్నదో, అగ్ని అన్నటువంటిది ఎలా ధూమంతో పొగతో ఆ బూడిదతో కప్పబడి ఉన్నదో, ప్రతి కర్మ కూడా ఒక దోషంతో కప్పబడి ఉన్నది, అందులో ఒక దోషం ఉంటుంది. అందుకని ప్రతి వ్యక్తికి ప్రతి పనిలో ఒక లోపం కనపడుతూనే ఉంటుంది ఎప్పుడు చేసేటప్పుడు. సరిగా చేయలేకపోయినానండి, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాడు, బెస్ట్ బాగా చేసామంటారు, ఇంకొంచెం ఒక పాయింట్ పోయిందండి అంటాడు. బాగానే చేశాను కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటారు. అందరు పొగుడుతూ ఉంటారు, అందరు పొగుడుతున్నా సరే ఐఎమ్ నాట్ హ్యాపీ. ఏమైంది వాడికి తెలుసు ఎక్కడ లోపం చేశాడు, ఆ ప్రిపేర్ అయిన వాడికి బాగా తెలుస్తుంది. మీరు ఇంటర్వ్యూ చేసి చూడండి, ఎక్కడ పోయినా కూడా ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ అని ఎవరు చెప్పడు. ఎంత గోల్డ్ మెడలిస్ట్ కూడా 100 డిస్టింక్షన్ వచ్చేసింది, 100 వచ్చినాయి, కానీ ఎక్కడో ఒక పాయింట్. మరి మార్కులు వచ్చినాయి కదా, డిస్టింక్షన్ వచ్చింది కదా, గోల్డ్ మెడల్ అంటే అది వస్తుందిలేండి, దానికి దానికి వస్తుంది, కానీ నాకు ఎందుకో తృప్తిగా లేదన్నాడు. ఏమిట్రా అంటే, అదే అర్జున, ఇది సహజం అన్నారు. చూడండి కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్తున్నారు. కనుక మనం కూడా ఎప్పుడు అతృప్తి ఉంటూనే ఉంటుంది, ఒక పని చేసిన తర్వాత అతృప్తి ఉంటూనే ఉంటుంది. ఇంకా బాగా చేస్తే బాగుంది, ఇంకా బాగా, ఎంత బాగా చేస్తావు, ఎంత ఓపిక వస్తుంది మనిషికి, ఎంతకాలం అని చేయగలవు. కనుక అర్జున, దోషం లేని కర్మ ఎక్కడుంది, ఇక్కడ ఉన్నదంటావు ఈ యుద్ధంలో, దోషం లేని కర్మ ఎక్కడుందో చూపించు నాకు ప్రపంచంలో. అనాత్మతో కూడినంతా దోషంతో కూడినటువంటిది, నిర్దుష్టం బ్రహ్మ ఓన్లీ, దోషం లేనిది ఒక్కటే బ్రహ్మ మాత్రమే. కాబట్టి ఏదో సర్దుకుపో అంతే, ఉన్న దాంట్లో బెస్ట్ అనుకో అంతే, దిస్ ఇస్ ఓకే ఫైన్ అనాలి. ఐ హ్యావ్ డన్ మై నో ఎఫర్ట్, పుట్ మై ఎఫర్ట్ అనాలి, ఏదో నా ప్రయత్నం నేను చేశాను అనుకోవాలి, తృప్తి పడాలి. తృప్తి రాదే ఈ జన్మకి రాదు, ఉంటే కదా రావడానికి, ఆ తృప్తి అని ఉంటుంది. అర్జున దాంతో పెట్టుకోవాలి, నాయన నీ పని నువ్వు చెయ్యి, దోషం లేనటువంటిది ఉండదు, యుద్ధం చేస్తే ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది, కానీ కొంత నష్టము ఉంటుంది, తప్పదు కొంత నష్టము ఉంటుంది. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎట్లా అంటారు మన వాళ్ళు, చూసారా, ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారు. ముందుకు వెళితేనేమో ముందు నుయ్యి ఇది వెనుక గొయ్యి, అక్కడ యుద్ధం చేయకపోతే ద్రౌపది కోపం. నేను ఇంతవరకు ప్రతిజ్ఞ చేస్తే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, యుద్ధం చేయకపోతే భీముడికి కోపం, ద్రౌపదికి అంతకంటే కోపం. ఎంతకాలం ముడేసుకోకుండా జుట్టు వదిలిపెట్టి కూర్చుంటుంది లైఫ్ లాంగ్, జుట్టు ముడేసుకోవద్దు అంటావా ఏమిటి, వెనక్కి పోతే గొయ్యి ముందుకు వస్తే నుయ్యి. ఇక్కడ అర్జునుడి పరిస్థితి మనం కూడా ఊహించాలి, పాపం ఎంత కష్టపడుతున్నాడు చూసారా. ఏదో మనకు పాడి మనం చదువుకుంటాం శ్లోకం వెళ్ళిపోతాం, ఇక్కడ అర్జునుడి పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది మనకి ఎంత కష్టం అనేది. కాబట్టి కొన్ని కష్టాలు ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేము, సొంత భర్తకి చెప్పుకోలేరు, సొంత భార్యకి చెప్పుకోలేరు, తల్లికి చెప్పలేరు, తండ్రికి చెప్పలేరు, ఈశ్వరుడి దగ్గర మొరపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆ ఈశ్వరుడికి తెలుసు. ఎవరు అర్థం చేసుకోలేరు ప్రపంచంలో, నీ మనస్సుని నువ్వు అర్థం చేసుకున్నట్టుగా మరెవరు అర్థం చేసుకోలేరు. ఇంతకంటే ఇంకే పిటి కండిషన్ ఉంటుంది మనిషికి, ఇంతకంటే పిటి కండిషన్ ఏమిటి, దయా అంటే ఇంతకంటే ఒక అంటే ఏమంటారు దాన్ని, దీనమైనటువంటి స్థితి ఉంటుంది మనిషికి. మనిషికి ఎంతో చెప్పుకోవాలి చెప్పుకోవాలని ఉంటుంది, అర్థం చేసుకుండేవాడు ఉంటాడా లేదా అని అనుమానం వస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోకపోతే, వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటే ఇంకా మరీ బాధ. అసలు చెప్పడానికి ప్రయత్నం చేయం ముందు, ఓకే 99% చెప్పడానికి ప్రయత్నం చేయం, ఎందుకంటే మనం కన్క్లూషన్కి వచ్చేసాం. ఏమండి నా బాధ ఎవరికి అర్థం, నా బాధ ఎవరికి అర్థం కాదండి అని. ఏమండి స్వామిని మీకు ఇట్లా ఎలా తెలుసు అన్నారు. ఇదేమిటి లోకం తీరు, అందరికీ సమానమే ఇది, ప్రతి మనిషికి ఉంటుంది, ఎవరు అర్థం చేసుకోలేరు. కనుక అర్జున ముందుకు వెళితే నుయ్యి వెనుకకు వెళితే గొయ్యి, ఇలాగే ఉంటుంది జీవితం అంటే. కానీ ఆ ధర్మం ప్రధానంగా చేసుకొని నీ శ్రేయస్సును మనసులో పెట్టుకొని చెయ్యి అన్నారు. వెనుక చూడవాక అసలు ఆ దానికి ధైర్యం కావాలి, దానికే ధైర్యం కావాలి మనిషి. అందుకు దిగులు పడుతూ మనం చేసే పనిని ఇష్టం లేకుండా చేస్తూ వాడి మీద కోపం పెట్టుకొని అంతే. అందుకే మా అత్తగారి మీద కోపం పెట్టుకుని వంట సరిగ్గా చేయకపోతే ఎంత కష్టం. ఏదో బాస సరిగ్గా లేడని చెప్పి మన ఉద్యోగ ధర్మాన్ని సరిగ్గా చేయలేకపోతే మన దోషం అవుతుంది అది కదా. కాబట్టి ఎవరో మీదనో మనం వాళ్ళు సరిగా లేరని చెప్పి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించకపోవడం మన యొక్క దుర్బలత. కాబట్టి అవతల వాడు మనకు సహాయం చేస్తున్నాడా లేదా వాళ్ళు మనకు వ్యతిరేకమైనప్పటికీ కూడా మన ధర్మాన్ని మనం వదిలిపెట్టకూడదు. అది అట్లా ఉండాలి, అప్పుడే కదా నీకు శ్రేయస్సు. వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేశావు, నువ్వు చేసావు ఇంకొకటి చేస్తాడు, ఇంకేమిటి తేడా? నువ్వు పారిపోతే రేపు అందరు నిన్ను నవ్వుతారు చూసి. దుర్యోధనుడు హాయిగా చూస్తాడు, ఆ చూసావా నా శక్తికి నా బలానికి పారిపోయినాడు అర్జునుడు అంటాడు. ఏం పెద్ద విషయం అందులో, పారిపోవడం తేలికి కానీ ధర్మస్థాపన కష్టం. పారిపోవడం ఎంతోసేపు పట్టదు అర్జున. అదే అగ్ని ధూమేన ఆవృతేనర్ ఆవృతాహ. అదేవిధంగా కర్మలో దోషం ఉంటుంది, ఇందులో పెద్ద దోషం ఉందని చెప్పవాకు నాకు. బాణం తీసుకో చేతిలోకి, విల్లు తీసుకో అంటున్నాడు కర్మయోగాన్ని చెప్పి. ఈ 49లో ముగిస్తున్నారు కృష్ణ పరమాత్మ.
ఆసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి.
కర్మయోగంలో ఉండడానికి కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. కర్మయోగంలో ఉండడానికి అర్హతలు, ఆ అర్హతలు ఉన్నప్పుడు వచ్చే ఫలం, ఎటువంటి అర్హతలు ఉంటే ఎటువంటి ఫలం వస్తుంది. మొదటిది అసక్త బుద్ధి అన్నారు. ఎవరి బుద్ధి అయితే అసక్త అన్నారు, అంటే ఎటువంటి మమకారాన్ని పెంచుకోకుండా ఉంటుందో, ఎవరి అంతఃకరణం మనస్సు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు నా వాళ్ళు వీరు నాకు సంబంధించిన వాళ్ళు దీనికి తగినట్లుగా చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క మమకారం లేకుండా ఉంటుందో, అటువంటి మమకారం ఉండకూడదు. మమకారం ఉన్నది అంటే ఆ మమకారం నిన్ను ఆ స్వధర్మా నుంచి తప్పించేట్లు చేస్తుంది, అది వదిలిపెట్టాలి, చాలా కష్టం. అసక్త బుద్ధి అన్నారు అంటే వైరాగ్యం కలిగి ఉండాలి, రాగద్వేషం ఉండకూడదు, ఇష్ట అయిష్టాలు ఉండకూడదు. ఇది ఇష్టం ఇది అయిష్టం అని చెప్పకూడదు, ఇది మంచిది చెడు నువ్వు నిర్ణయించకూడదు. శాస్త్రంలో చెప్తున్నది నీకు లోపల తెలుసు మనస్సుకి, ఇది నీ కర్తవ్యం నేను చేసి తీరాలి అన్నది చేసేసేయన్నారు. అసక్త బుద్ధి మొదటి క్వాలిఫికేషన్. రెండు విగత స్పృహ, ఎటువంటి స్పృహ అంటే ప్రాపంచికమైనటువంటి ఎటువంటి కోరికలు ఉండకూడదు మనిషికి. ప్రాపంచికమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం కానీ ధనం కోసం కానీ తన వాళ్ళు పైకి రావాలని కానీ నా అనేవాళ్ళు పైకి రావాలని కానీ, ఎందుకంటే నా వాళ్ళు పైకి వస్తే నాకు మంచిది కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా పనులు జరుగుతాయి. అందుకని ఇటువంటి స్వార్థ చింతన ఉండకూడదు, అటువంటి కోరిక ఉండకూడదు మనిషికి. అది విగత స్పృహ అంటే ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు, ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆధారపడుతున్నావు అనుకుంటే ఎంతకాలం నేను ఆధారం ఇస్తాను ఎవరైనా? ఒకరోజుకు ఆ ఆధారాన్ని తీసుకుంటారు వాళ్ళు, వెనక్కి లాక్కుంటారు, అప్పుడు నువ్వేమవుతావు? కింద పడతావు. ఆధారం మీద ఆధారపడి పడి నడుస్తున్నంతసేపు ఆధారం ఎంతో కాలం ఉండదు. ఆధారం తనకు తానుగా వెనక్కి తీసుకున్నప్పుడు నువ్వు దిగజారిపోతావు. కనుక ఎవరి మీద ఆధారపడవద్దు, ఆ పరమాత్ముడి మీద ఆధారపడాలి. అందుకని విగత స్పృహ అంటే నిష్కామంగా చెయ్యి, సకామంగా చెయ్యవాకు. నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అది వస్తుంది అనే భావనతో చెయ్యవాకు. ఇది చెయ్యాలి కనుక నేను చేస్తున్నానే కానీ నేను దేన్ని ఆశించి చెయ్యడం లేదు. ఏమండి, ఏమి ఆశించకుండా ఎట్లా చేస్తాం? పైకి చెప్పినా కూడా ఈశ్వర ప్రీత్యర్థం అంటామే కానీ లోపల ఏదో ఉంటుంది కదా కొంచెం, అలా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏమిటంటే మనిషి సాధారణమైన మనిషి అన్నమాట. ఆ వ్యక్తికి పురోభివృద్ధి ఉండదు జీవితంలో. బాహ్యంగా ధనం సంపాదించవచ్చు, పెద్ద ఇల్లు కట్టవచ్చు, కారు 2 కార్లు కొనుక్కోవచ్చు, ధన సంపాదన ఉండొచ్చు, కానీ మనిషికి తృప్తి రాదు. ఎందుకు రాదు తృప్తి? శక్తినంతా బుద్ధినంతా ఉన్న తెలివితేటలంతా ఈ యొక్క విలువ లేనటువంటి విషయాల కోసం ఉపయోగించి, చిన్న కారు కోసమో చిన్న ఇంటి కోసమో ఒక సోఫా సెట్ కోసమో తన యొక్క శక్తినంతా దానికి దార పోసినప్పుడు నీకు తృప్తి ఎట్లా వస్తుంది? తృప్తినిచ్చేది ఏమిటి? నీ యొక్క విలువలు, నీ ఉన్నతమైన సంస్కారం, దానివల్ల నువ్వు చేసినటువంటి త్యాగం కానీ లేకపోతే దానం కానీ మంచి యొక్క మనుషులకు చేసినటువంటి సేవ కానీ అది తృప్తినిస్తున్నది. కానీ నువ్వు ధనార్జనతో అన్ని కూడబెట్టుకుంటే నీకు తృప్తి రాదు. అలా వచ్చేటట్లయితే అందరూ ఆనందంగా ఉండొచ్చు కదా, ధనవంతులందరూ కూడా. ధనవంతులు ఆనందంగా లేరే, అన్నీ ఉన్నప్పటికీ కూడా. కనుక దాన్ని బట్టి మనకు తెలిసిపోతున్నది కదా. అందుకని లోపల తృప్తినిచ్చేది ఏమిటి అంటే, ఒక వ్యక్తికి సహాయం చేస్తే వచ్చే తృప్తి, ఒకళ్ళకి సేవ చేస్తే వచ్చే తృప్తి, ఒక దానం చేస్తే వచ్చే తృప్తి మరి దేనిలోనూ రాదు. అదేమిట్రా, దానం చేస్తే డబ్బులన్నీ పోయినాయి కదా, ఖర్చు అయింది కదా, మరి తృప్తి ఎట్టు వచ్చిందిరా అంటే, అదే సీక్రెట్. అక్కడ ఉంది సీక్రెట్. బ్యాంకులో బ్యాలెన్స్ అంతా ఖాళీ అయితే తృప్తి ఎట్లా వచ్చిందంటే, వచ్చింది. సేవ చేస్తే, ఎవరికో సేవ చేస్తే, కష్టపడి చేస్తే, నిద్ర లేకుండా, నిద్రాహారం లేకుండా సేవ చేస్తే ఏదో ఆనందం, తెలియని ఆనందం, అనిర్వచనమైన ఆనందం అండి అన్నాడు. చెప్పుకోలేని ఆనందం. ఏమిట్రా అన్నాడు, కష్టపడ్డావు కదా అంటే, కష్టం తెలియలేదండి అన్నాడు. అందుకని వాటిట్లో వచ్చే ఆనందం వీటిలో రాదు. బాగా సంపాదించి బాగా కొనుక్కొని సోఫా కమ్ బెడ్లో కూర్చొని సినిమా చూసినప్పుడు వచ్చే ఆనందం అది రాదు. ఇలా ఎన్నో అనుభవిస్తాం, మనకు తెలియకుండానే ఒక లోపల ఆనందం ఉంటుంది. కానీ దాన్ని మనం జాజ్వల్యమానంగా ఉంచుకోవాలి. ఈ బలహీనమైనటువంటి తాత్కాలికమైన సుఖాల కోసం అంద వాటి కనుక అవకాశం ఇచ్చాము అంటే మన శాంతి పోతుంది అంతే. అందుకని కొంచెం దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఇదే బెస్ట్ అనుకోవాలి. అందుకని చాలామంది దీనికే బానిసలైపోతారు, ఇటువైపే బానిసలైపోతారు. వీటివైపు వచ్చేవాళ్ళు చాలా అరుదు, ఎందుకంటే అందులో కొంచెం కష్టం ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు, మొదట్లో సుఖం కష్టంగా ఉండొచ్చు కానీ అగ్రే సుఖం అన్నారు. ఇవన్నీ కూడా అగ్రే సుఖం, మొదట్లో సుఖంగా ఉంటాయి, తర్వాత కష్టం. ఏది కావాలి నీకు? కానీ కష్టపడి సుఖపడవచ్చు, సుఖపడి కష్టపడదు. అన్నీ తెలుసండి మాకు, మాకు తెలియని సరే తెలిస్తే ఏమిటి అన్నాడు. విగత స్పృహ అర్జున. తర్వాత జితాత్మ అన్నారు. డిసిప్లిన్ ఉండాలి మనిషికి. అష్టాంగ యోగం జితాత్మ అంటే ఏంటి? మనస్సుని జయించగలగాలి మనిషిని, మనస్సుని జయించగలగాలి మనిషి. ఇంద్రియాలను జయించాలి, మనస్సుని దృఢపరుచుకోవాలి. మనస్సును జయించడం అంటే ఏమిటి? యుద్ధం చేస్తారా ఏమిటి మనసు మీద? మనస్సుని జయించడం అంటే మనస్సులో వచ్చే అలజడులకి, కల్లోలాలకి కుంగిపోకుండా ఉండడమే, తట్టుకోవడమే జితాత్మ అంటే. అది ఎలా వస్తుందంటే అష్టాంగ యోగం వల్ల వస్తుంది. అష్టాంగ యోగ అభ్యాసం చేస్తే, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు చేస్తే మనిషికి దృఢత్వం వస్తుంది. అలాంటి వ్యక్తి కర్మయోగాన్ని నిర్విఘ్నంగా చేయగలుగుతాడు అర్జున. అలా చేసిన వ్యక్తి ఏం పొందుతాడు? నైష్కర్మ్యం పరమాం సన్యాసేన అధిగచ్చతి. అధిగచ్చతి అంటే పొందుతాడు, అంటే సద్యోముక్తి పొందుతాడు. సద్యోముక్తి అంటే ఏమిటి? ఇక్కడే ఉన్నప్పుడే జీవించుండగానే ఆ పరమ శాంతిని అనుభవిస్తుంటాడు మనిషి, ఆనందాన్ని అనుభవిస్తాడు. ఏమిటంటే అది నైష్కర్మ్య సిద్ధి, మోక్షం అని అర్థం. నైష్కర్మ్యం అంటే ఏ ఆత్మలో అయితే కర్మ ఉండదో అటువంటి ఆత్మ నైష్కర్మ్యం అని అర్థం. నిర్గతాని కర్మాణి యస్మాత్ నిష్క్రియ బ్రహ్మాత్మా స బోధాత్ సహ నిష్క్రియ తస్య భావ నైష్కర్మ్యం. శంకరాచార్య గివ్స్ ద డెరివేషన్. ఆత్మస్వరూప సిద్ధి అని అర్థం. నైష్కర్మ్య సిద్ధి అంటే ఆత్మస్వరూప సిద్ధి అన్నారు. ఎక్కడ ఏ ఆత్మలు అయితే కర్మలనేటువంటివి ఉండవో ఆ ఆత్మని పొందుతాడు. నేను ఆత్మని ఎటువంటి కర్మ చేయను, ఈ శరీరం, ఈ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలన్నీ కూడా వాటి వాటి కర్మలు చేస్తూ ఉంటాయి అనేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు? సన్యాసేన అంటే జ్ఞానయోగేన, శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా. సన్యాసమైన అంటే ఏమిటి? ఏమంటే వేసుకోమంటారా కాదు అంటే కాదు, సన్యాసేన అంటే జ్ఞానయోగేన. మీరు 10 సంవత్సరాలు చేస్తున్నది జ్ఞానయోగం. సమ్యక్ దర్శనం అంటారు శంకరాచార్యులు వారు చెప్తారు. సన్యాసం అంటే సమ్యక్ దర్శనం, సీరియస్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, అది సన్యాసం అంటే. అటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. తర్వాత శ్లోకం 50వ శ్లోకం. 50వ శ్లోకం నుంచి 55 వరకు జ్ఞానయోగం సారాంశం చెప్తున్నారు. కర్మయోగం అయిపోయింది, జ్ఞానయోగం. అందుకని మరి భక్తి యోగం చెప్పలేదా అండి అంటాం. భక్తి యోగం సమ్మర్ ఇవ్వడం లేదే సారాంశం అంటే, ప్రాథమికమైనటువంటి భక్తి కర్మయోగం. ప్రాథమికమైనటువంటి ఏంటి? స్టార్టింగ్, మొదట ప్రాథమిక విద్య అంటారు తెలుసు కదా, ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే ప్రైమరీ స్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్ లాగా భక్తి కర్మయోగం అనేటువంటిది ప్రాథమిక భక్తి యోగం. జ్ఞానయోగం అనేటువంటిది ఉన్నత పాఠశాల లాగా ఉన్నత భక్తి అన్నారు. జ్ఞాన యోగ ఉన్నత భక్తి, అడ్వాన్స్డ్ భక్తి యోగ జ్ఞానయోగం, స్టార్టింగ్ భక్తి యోగ కర్మయోగం. కాబట్టి కర్మయోగంలోనే భక్తి ఉన్నది, జ్ఞానయోగంలోనే భక్తి ఉన్నది. ఎక్కడ చూసాం ఈ విషయం? ఎక్కడో చూసినట్లుగా ఉందండి. 12వ అధ్యాయం భక్తి యోగంలో చెప్పారు కృష్ణ పరమాత్మ, అక్కడ చూసాం. ఓకే, కనుక భక్తి అనేటువంటిది వేరేగా లేదు ఎక్కడ. నువ్వు కర్మయోగం చేసేటప్పుడు భక్తిలో ఉన్నావు. రోజు విష్ణు సహస్రనామం చేయడమే భక్తి అంటారు కొంతమంది, లలితా సహస్రనామం చదవడమే భక్తి, గుళ్ళకి గోపురాలకు వెళ్ళడమే భక్తి, ఇదంతా ఏం భక్తి అండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చదవడం కూడా భక్తి యోగమే అన్నారు. ఎటువంటి భక్తి యోగం తెలుసా? అడ్వాన్స్డ్ భక్తి యోగ అన్నారు. ఎవరన్నారు? నేను అనలేదండి, కృష్ణ పరమాత్మ. ఏమండి ఈవేళ ప్రదోషం అండి, గుడికి వెళ్ళి వస్తాం స్వామిని అన్నారు. అప్పుడు అదేం భక్తి? అది భక్తి కాదని చెప్పలేదు. ఇదేదో భక్తి కానట్లు, గుడికి వెళితేనే భక్తి అయినట్లు అనేటువంటి భావన ఉన్నది. ఆ భావన ఇంకా పరిపక్వత రాని మనసులో ఉంటూ ఉంటుంది. శాస్త్రం చదవడంలో ఉన్నటువంటి ఆనందం, శాస్త్రం చదవని రోజు ఆ రోజు భక్తిలో లేనట్లే నేను. శాస్త్రం మరిచిపోయిన రోజు నేను భక్తిలో లేనట్లే. అది నిజమైన భక్తి అన్నారు కృష్ణ పరమాత్మ. నిజమైన భక్తి అంటే నువ్వు తెలుసుకోగలిగేది ఎప్పుడంటే జ్ఞానం వచ్చినప్పుడే, జ్ఞానయోగానికి వచ్చినప్పుడే నీకు తెలుస్తుంది. కనుక భక్తి యోగం అనేటువంటిది వేరేగా ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. కర్మయోగంలోనే భక్తి ఉన్నది. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పని భక్తి కాదా? పరమాత్ముడు చెప్పేటటువంటి శాస్త్రం చదవడం భక్తి కాదా? ఆయన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం భక్తి కాదా? ఎవరిని నిర్ణయించేది భక్తి ఏమిటి అని? ఎవరు నిర్ణయించేది? భగవంతుడు నిర్ణయించాలి. భగవంతుడు ఏం నిర్ణయించాడు? జ్ఞానయోగమే ఉన్నతమైన భక్తి అన్నాడు. 4వ అధ్యాయంలో చెప్పాడు, జ్ఞానయజ్ఞ పరంతప అన్నాడు. అన్ని యజ్ఞాల్లోకి జ్ఞానయజ్ఞం అతి శ్రేష్టం అన్నాడు. మిగతా యజ్ఞాలన్నీ కూడా దాని తర్వాతే అన్నాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు చదివే వేదాంతం చదివేవాడికే తెలియదు. ఎందుకంటే ఏముందండి ఇక్కడ భక్తి? ఒక పువ్వా, పునస్కారమా, ఒక అగరబత్తి, ఒక దీపారాధన, ఒక విగ్రహమా? ఏమీ లేదు. కనీసం ఒక కృష్ణుడి ఫోటో అన్నా కూడా పెట్టుకోవడం లేదు స్వామిని. ఏమీ లేదంటారు. చిన్మయానందుల వారు ఇట్లాగే జ్ఞాన యజ్ఞం అని పెడితే అందరు ఏదో యజ్ఞం చేస్తారని చెప్పొస్తే ఏమీ లేదు, అక్కడ కూర్చొని ఆయన కృష్ణ భగవద్గీత చెప్తున్నారు. జ్ఞాన యజ్ఞం అని ఎందుకు పెట్టారు వారు? కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో చెప్పారు, అన్ని యజ్ఞాల్లోకి జ్ఞాన యజ్ఞం ఉన్నతమని. అందుకని చాలామందికి కోపం కృష్ణ పరమాత్ముని. ఇంత కృష్ణ కాన్షియస్ వాళ్ళందరికీ కోపం. చూసారా, కృష్ణుడి పేరు చెప్పుకొని ఈయన అన్ని డబ్బులు సంపాదించుకుంటున్నాడు బాగా. కృష్ణుడు గుడి కూడా కట్టలేదు. ఆ చిన్నమయానంద ఆశ్రమంలో సాందిపల్లో ఒక కృష్ణుడి గుడి కట్టకుండా శివుడి గుడి కట్టారు ఆయన. శివుడి విగ్రహం, పెద్ద విగ్రహం, శివలింగం అన్నీ ఉంటాయి అక్కడ బాంబేలో. ఇదేమిటి కృష్ణుడికి కట్టకుండా ఈయన కట్టారు శివుడికి అని? అట్లా ఉంటుంది వాళ్ళ జ్ఞానం. అడిగే వాళ్ళకి తెలియదు శివుడు కృష్ణుడు అంతరం ఒకటే అనే సంగతి తెలియదు. భగవద్గీత చెప్తే కృష్ణ భక్తుడు అనుకుంటారు, స్వామిని ఓహో కృష్ణ భక్తురాలు కావోలు అనుకుంటారు. ఏం చెప్తాం? కనుక శాస్త్రం అర్థం కావాలంటే అంత తేలిక కాదు. నాయన 18వ అధ్యాయం అయిందే కానీ వచ్చిందా నీకేమన్నా జ్ఞానం? 50వ శ్లోకంలో చదివామా శ్లోకం? ఓకే, 50వ శ్లోకం.
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమేం సమాసేనైవ కౌంతేయం నిష్ఠా జ్ఞానస్య యాపరాం.
సో అథాతో ధర్మ జిజ్ఞాస అయిపోయింది, ఇప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. ఇలాంటి కర్మయోగం కనుక చేస్తే, ఎలాంటి కర్మయోగం నేను చెప్పాను అర్జున, ఆ కర్మయోగం కనుక చేస్తే తర్వాత నువ్వేం చేయాలి, వాటన్నిటికి గుడ్ బై చెప్పేసి అథాతో బ్రహ్మ జిజ్ఞాస జ్ఞానయోగానికి రావాలి అన్నారు. ఏ కౌంతేయ సమాసేన నిబోధ ఏవ, నువ్వు సంగ్రహంగా తెలుసుకోవలసినది అంటే నా నుంచి నువ్వు తెలుసుకోవలసినది ఒక సంగ్రహంగా విషయం చెప్పబోతున్నాను. సీక్రెట్ ఏమిటది, ఏం తెలుసుకోవాలి నా నుంచి? తథా యథా, ఏ విధంగా సిద్ధిం ప్రాప్త బ్రహ్మ పరానిష్ట ఆప్నోతి. సిద్ధిం ప్రాప్త అంటే జ్ఞానయోగ్యత ప్రాప్త, అంటే కర్మయోగ ద్వారా జ్ఞానయోగ్యత పొందిన వ్యక్తి అని అర్థం. సిద్ధి అంటే చిత్తశుద్ధి అని అర్థం. చిత్తశుద్ధి పొందినవాడు అంటే 49వ శ్లోకంతో చిత్తశుద్ధి వచ్చి ఉండాలి అంటే కర్మయోగం బాగా, అంటే శ్లోకం చదివితే చిత్తశుద్ధి రాదండోయ్, శ్లోకం చదువుతూ కర్మయోగం చేస్తూ ఉంటే చిత్తశుద్ధి వచ్చి జ్ఞానయోగ్యత వస్తే అది సిద్ధిం ప్రాప్త ఆ వ్యక్తి. పరానిష్ట బ్రహ్మ, జ్ఞానస్య పరానిష్ట, జ్ఞానానికి పరాకాష్ట. జ్ఞానానికి పరాకాష్ట ఏమిటి? బ్రహ్మజ్ఞానం. జ్ఞానానికి పరాకాష్ట అయినటువంటి బ్రహ్మనిష్ట అంటే ఆ బ్రహ్మన్ తెలుసుకోవడం అనేది ఎలా జరుగుతుంది మనిషికి అనేటువంటిది నేను చెప్పబోతున్నాను, నువ్వు తెలుసుకోవలసినది. ఇలా చిత్తశుద్ధి పొందిన వ్యక్తికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, ఏ విధంగా బ్రహ్మజ్ఞానం కలిగి ఆ బ్రహ్మజ్ఞానంలో నిష్ఠని పొందుతాడు, కర్మయోగం వల్ల చిత్తశుద్ధి పొందుతాడు కదా, జ్ఞానయోగం వల్ల జ్ఞానాన్ని పొంది జ్ఞాన నిష్ఠని పొందాలి, అది పరాకాష్ఠ. పరానిష్ట అంటే ఏమిటి? కల్మినేషన్, పర్యవసానం, అత్యంత ప్రయోజనం. ఇంకా దాన్ని మించిన తర్వాత ప్రయోజనం లేదండి, కానీ ఇంకా దాని తర్వాత ఇంకేం ఉండదు నాయన, అదే పరమ ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని నేను చెప్పబోతున్నాను విను అన్నారు సారాంశం. ఎందుకంటే 2వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో విస్తారంగా చెప్పాను, 13, 14, 15 అధ్యాయంలో చెప్పాను. ఒక్కసారి గుర్తు చేస్తాను నీకు అర్జున, ఆ జ్ఞానయోగంలో కనుక వెళ్ళిపోతే ఏం లేదు. శ్రవణ మనన నిధిధ్యాసనం 6వ అధ్యాయంలో నేను ఎలా చెప్పాను నిధిధ్యాసనం గురించి చెప్తాను విను అంటున్నారు. అది ఒకసారి గుర్తు చేస్తాను. అంటే చిత్తశుద్ధిని పొందిన వ్యక్తి ఏ యొక్క మెట్టుని ఎక్కాలి, ఏ సాధన తీసుకోవాలి, ఏ సాధన తీసుకుంటే ఈ చిత్తశుద్ధి యొక్క లక్ష్యం ఏమిటి పైకి? చిత్తశుద్ధి వచ్చేసిందండి, నా మనసు శుద్ధం అయిపోయింది అన్నాడు. తర్వాత ఏమిట్రా అన్నాడు, ఇంక అంతేనండి అయిపోయిందిగా ఏముందన్నాడు. ఈ చిత్తశుద్ధి దేనికంటే జ్ఞానం పొందడానికి. కనుక జ్ఞానం పొందడానికి ఏం చేయాలి నువ్వు? శ్రవణం మననం నిధిధ్యాసనం. అజ్ఞానం పోవడానికి శ్రవణం, సంశయం పోవడానికి మననం, విపర్యయం పోవడానికి నిధిధ్యాసనం చేయాలి. ఎలా చేయాలి నిధిధ్యాసనం తెలుసా? విను అన్నారు.
బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ
యుక్తః విశుద్ధయా బుద్ధ్యా. విశుద్ధ అంటే శుద్ధమైనటువంటి మలరహితమైనటువంటి, బుద్ధ్యా బుద్ధితో అంటే అంతఃకరణంతో మనస్సుతో అటువంటి బుద్ధి కలిగి ఉండి. యుక్తః అంటే సంశయం లేకుండా అని అర్థం, ఎటువంటి సందేహం లేకుండా. తాను చేస్తున్నటువంటి ఈ యొక్క తన విధు ఇది సరి అయినటువంటిదే, నేను మంచి మార్గంలోనే వెళుతున్నాను, సరి అయిన మార్గంలోనే వెళుతున్నాను, ఇందులో నాకు సందేహం లేదు, అటువంటి మనస్తత్వంతో ఉండాలి. శాస్త్రానికి వచ్చి చదివిన తర్వాత నేను సరి అయిన మార్గంలో ఉన్నాను అని గ్రహించగలుగుతాడు మనిషి. యుక్తః అని అర్థం. అటువంటి విశుద్ధయా బుద్ధ్య. విశుద్ధం అంటే ఏమిటి? జ్ఞానం పొందిన తర్వాత. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరాన్ని కాదు, తత్ త్వం వసి అనేటువంటి మహావాక్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. అటువంటి జ్ఞానం అంటే అజ్ఞానమే మలం. అటువంటి అజ్ఞానం లేనటువంటి, మలం లేనటువంటి బుద్ధి విశుద్ధ బుద్ధి. అజ్ఞానం ఉన్నటువంటి బుద్ధిలో సంశయాలు వస్తూనే ఉంటాయి. ఆ సంశయాలు లేనటువంటి బుద్ధి విశుద్ధ బుద్ధి. అట్లాంటి బుద్ధి కలిగి నియమ్య అన్నారు. మనస్సుని ఆత్మానం నియమ్య, మనస్సుని నిగ్రహించి అన్నారు. నియమ్య అంటే నిగ్రహించి, ఆత్మానం అంటే ఇక్కడ మనస్సు. తర్వాత ధృత్యా, ఎట్లా నిగ్రహించగలుగుతావు? ధృత్యా అంటారు నీ ప్రయత్నంతో, పురుష ప్రయత్నంతో నీ యొక్క మనస్సుని అటు ఇటు పరిగెత్తనివ్వవాకు. అదేదో చెప్తారే, కోతిలాగా పరిగెడుతుందంటారు, కోతిలాగా అటు ఇటు పరిగెత్తనివ్వవాకు, మనస్సుని ఒకే త్రాటి మీద ఉంచు, ఐశ్వరుడు వైపుకి నిమగ్నం చెయ్యినారు. అలాగ మనస్సు ఎప్పుడు నిర్మలంగా నిశ్చలంగా ఉండేట్లు చూసుకుంటూ ఉండు. ఆత్మానం ధృత్యా నియమ్య. దాన్ని ఏం చేయాలి? తర్వాత శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు ఉన్నాయే, శబ్దాలు. శబ్ద ఆది అంటే ఈ రూపాలు, ఈ శబ్దాలు, రుచులు, తినే ఆహారం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. విషయాలు పోర్ట్ అంటాను, చూసి చెప్పానా, పొసిషన్స్ సచాన్ని అవి ఇవి ఎన్నో ఉన్నాయి. పొసిషన్స్, ప్రాపర్టీ ఇవన్నీ ఉన్నాయి. రిలేషన్స్, ట్రాన్సాక్షన్, ఫోన్ చూస్తూనే ఉంటాం. ఎస్ఎంఎస్ ఎవరిచ్చారు ఎందుకురా నీకు అంటే చాలు చేసింది, ఇంకెందుకు? పార్టీకి కూడా ఫోను, రోడ్లో నడిచే క్లీనర్కి కూడా ఫోను. ఒక వయసు వచ్చిన తర్వాత ఫోన్తో ఏం పని నీకు? తీసుకుంటే ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు, ఫోన్ వచ్చిన తర్వాత చూసుకోను. ఫోన్ వస్తే ఎవర్రా, ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేస్తే నీకెందుకు? 70 ఏళ్ళు వచ్చినా నేను ఏదో ఉపాసన చేసుకోవచ్చు కదా కూర్చొని అంటే వింటూ ఈ చెవు అడిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారా, నీకెందుకు ఎవరితో మాట్లాడితే నీకేంటి సంబంధం? నీ బాధ్యతలు అయిపోయినాయి కదా, హాయి కూర్చోవచ్చు కదా. ఫోన్ వస్తే అయ్యో మనం తీసుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి అటు పక్కనకి వెళ్ళిపోవాలి. అసలు ఎవరు రాకపోతే నేను తీసుకుందామని నీకెందుకు? అసలు రిలేషన్స్ అన్నమాట. ఇట్లా ట్రాన్సాక్షన్ చేయడం ఇవన్నీ తగ్గించుకో అన్నారు. అది త్యక్త్వ. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వ. ఎంత తొందరగా, అసలు మనం వదిలిపెట్టే ముందే వాళ్ళు మనం వదిలిపెట్టే ముందు మనం వదిలిపెట్టడం బెస్ట్. తొందర అడుగుతారు, స్వామిని మీ సెల్ నెంబర్ ఎంత? సెల్ నెంబర్? సెల్ బ్యాగ్లో పెట్టి లోపల పెట్టి ఉంచే ఆ నెంబరే నాకు తెలియదు ఇంతకీ. అవసరమే లేదు అసలు. ఎందుకు మనిషికి ఇంత తాపత్రయం అంటే, ఎంత ట్రాన్సాక్షన్స్ ఉంటే అంత గజిబిజి మనస్సు. ఏమంటే ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఎట్లండి అన్నాడు. ట్రాన్సాక్షన్స్ లేకుండా ఎంత తక్కువగా మినిమంగా ఉంటే ఎంత శాంతి ఉంటుందో ఒకసారి రుచి చూడు, అది చూస్తే నీకు తెలుస్తుంది అన్నాడు. ఇంకా వాటి వైపు పరిగెత్తావు. అందుకని ఆ శబ్దాల వైపు, ఆ విచిత్రాల వైపు, ఏదో మంచి సీరియల్ వస్తే ఒకటి చూడొచ్చు. శాస్త్రం కూడా వదిలిపెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ సీరియల్, అయ్యో ఏమైపోయిందో, ఏమైపోయిందో, ఏమైపోతే నీకెందుకు? అది ఒక కథ. ఈ కథ ఏమైపోతుందో చూసుకో. ఈ కథ కంచికి చేరే లోపల ఈ కథని సరిగ్గా మళ్లించుకో దావలోకి. ఆ కంచ కథ అంతా ఎక్కడికో పోతుంది, ఎన్నో ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. నీకెందుకు ఆ తాపత్రయం? అసలు టీవీ ముట్టుకొనే అక్కర్లేదు ఒకసారి, అవసరమే లేదు అసలు. టీవీ అయినా కంప్యూటర్ అయినా సెల్ ఫోన్ అయినా వానప్రస్థాశ్రమంలో ఉన్నామంటే చింతనలో ఉండాలి, భగవత్ చింతన. దినయామిన్యం సాయం ప్రాతం శిశిర వసంతం పునరాయాత. ఎప్పుడు వస్తుందో మృత్యు, ఎట్లా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు, కాబట్టి జాగ్రత్త అన్నారు. అవన్నీ గుర్తుండవు మనకి, ఇట్లా గుర్తు లేకపోతే ఏముంది, మన నెక్స్ట్ బర్త్ ఓకే. అందుకని విషయాన్ శబ్దాది త్యక్తాన్ని ఎవరు చెప్తున్నారు పాపం కృష్ణ పరమాత్మ అర్జున, అది కాడు సన్యాసి మనస్సు అంటే. అందుకని విషయాలు వదిలిపెట్టడం అంత తేలిగ్ కాదు, అవి పట్టుకొని అట్లా వెవికల్లాగా పట్టుకొని ఉంటాయి మనిషిని, వదలవు వదిలిపెట్టి. వ్యుధస్యచ రాగద్వేషౌ ఉన్నారు. ఎప్పుడైతే విషయాల వెంట పడతావు నువ్వు, ఆ విషయం కావాలి, ఇది కావాలి, అది కావాలి, పళ్ళు ఊడిపోయినా సరే ఆ మురుకు, స్వామి చెప్తుంటారు మురుకు మజ్జిగలో వేసుకుని అయినా తాగుతాడు, ఎందుకు మురుకు తిన్నానని చెప్పి చీడ మురుకు తిన్నానని తృప్తి. అందరు పటపటపట నవ్వులుతూ ఉంటే పళ్ళు లేవు, డయాబెటీస్ అందరూ స్వీట్ చేస్తే డయాబెటీస్ కదా, తినొద్దరు తినొద్దంటారు, ఏం చేస్తారు అందరు లేనప్పుడు చూడండి, లాగుతుంటుంది మనస్సు, లాగుతూ ఉంటుంది మనస్సు. నా వాళ్ళు నా వస్తువులు నాది అంటాను, వదిలిపెట్టడానికి మనస్సు రాదు. ఏమిటండి వాడికి ఏం తెలియదండి, వీడికి ఏం తెలియదు, వాడికి తెలియకపోతే వాడు చూసుకుంటాడు నీ, వాడికి తెలియదు 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 అని చెప్పి నువ్వెందుకు ముణుగుతావు అన్నాడు. ఓపిక లేకపోయినా సరే వణుకుతూనే చేస్తూ ఉంటాడు అన్ని పనులు. ఆ మాత ఆవిడ అంతే, ఆమె వంటింట్లోకి పోకుండా ఉండదు, ఈయన మెదలకుండా ఉండాడు, ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు పనులు. ఏం చేస్తారో వాళ్ళ జీవిత గమ్యం తెలియదు మనుషులకి. అంటే రాగద్వేషం వదిలిపెట్టారు, పట్టురు అంటారు తమిళంలో, దాని మీద అభిమానం, శరీర అభిమానం, నాది అనే అభిమానం, మమకారం, ఇది వదిలిపెట్టారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు హాట్ పొటాటో వదిలిపెట్టినప్పుడు వదిలిపెట్టారట, రాగద్వేషం యుధస్యచ అన్నారు, వదిలిపెట్టు ఉన్నారు. సో వదిలిపెట్టి ఏం చేయాలి చెప్తా, ప్రోగ్రామ్ రా, స్పిరిచువల్ ప్రోగ్రామ్. 52వ శ్లోకంలో వివిక్త సేవి లఘ్వాసీం యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అన్ని స్టెప్స్ ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఫస్ట్ వివిక్త సేవి, చాలా ముఖ్యమైన శ్లోకం, కండిషన్స్ అన్నమాట. నిధిధ్యాసనం చేయడానికి అంటే ఒక వ్యక్తి శాస్త్రం చదివేశాడు, మననం చేశాడు, శ్రవణం మననమైంది, ఇప్పుడు జీర్ణం చేసుకోవాలి, ఆ బ్రహ్మత్వాన్ని జీర్ణం చేసుకోవాలి. ఏం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. 18 అధ్యాయం అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి పోయి భగవద్గీత అంత అయిపోయింది అని చెప్పి పార్క్లో తిరుక్కుతూ ఉండకూడదు. నిధిధ్యాసనం చేయాలి, కూర్చొని దాన్ని అసిమిలేట్ చేసుకోవాలి, మననం చేసుకుంటూ దాన్ని జీర్ణం చేసుకోవాలి. వివిక్త సేవి, ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. వివిక్త సేవి అంటారు, సెక్లూడెడ్ ప్లేస్ అంటారు, ఏకాకిగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరు లేరే కొంచెం తోడు, ఎవరు కూర్చోరా కాసేపు అన్నాడు, ఎవరు ఉండకూడదు అని చెప్పి అనుకోవాలి. ఉంటే ఏముందంటే మన చింతన ధ్యానం తగ్గిపోతుంది, భగవత్ చింతన తగ్గిపోతుంది. వాళ్ళతో మాట్లాడుతుంటే లోకాభిరామాడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు వివిక్త సేవి అన్నారు, ఒంటరిగా ఉండి నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే వేదాంతిక్ మెడిటేషన్ అన్నారు, వేదాంత ధ్యానం, వేదాంత చింతనలోనే ఉండడం సర్వదా. తర్వాత లఘ్వాసి, కొంచెంగా తినాలి భోజనం, అతిగా తినకూడదు. లఘు అసి అన్నారు, లఘు అంటే కొంచెం, అసి అంటే కొద్దిగా భోజనం చేయాలి, అతిగా తినకూడదు, అతిగా తింటే ఏమొస్తుంది, నిద్ర వస్తుంది ఓకే. తర్వాత యత వాక్ కాయ మానసః, వాక్ని నిగ్రహించాలి అన్నారు. మౌనం అన్నారు, చూసారా మౌనం అన్నారు. ఒక రోజులో 5 మాటలు 6 మాటలు తప్పనిసరిగా, మంచినీడు కావాలో, ఆహారం కావాలను, లేకపోతే కొంచెం తెచ్చిపెట్టరని చెప్పడానికి అయిపోయింది అంతే. ఈరోజుకి ఈరోజు మౌనం అయిపోయినాయి నాయన, 5 మాటలే మాట్లాడాలి నేను. ఎవరు చెప్పారంటే కృష్ణ పరమాత్మ చెప్పారు. యత వాక్ అన్నారు, చూసారా. ఎందుకంటే ఎప్పుడైతే తక్కువగా మాట్లాడతామో మనస్సు అంతర్ముఖం అవుతుంది, ఎప్పుడైతే అంతర్ముఖం అవుతుందో మన విన్నటువంటి శాస్త్రం అంతా కూడా మననం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. బాహ్యంగా విడినంతసేపు మనకు చింతన చేయడం కష్టం. అందుకని అంతర్ముఖం కావాలి. యత వాక్, యత కాయ, శరీరాన్ని కూడా అక్కడికి ఇక్కడికి తిప్పకూడదు. ఎక్కడికైనా వెళ్ళొస్తామండి, కొంచెం టూర్కి వెళ్ళొస్తామన్నాడు. చేసిన టూర్ చాలు, కూర్చో ఒక చోట, కూర్చొని చింతన చెయ్యి అన్నారు, ధ్యానం చెయ్యి. వాకాయ మానస, మనస్సుని కూడా నిగ్రహించు. అంటే యాక్టివిటీస్ని తగ్గించుకో. ఇప్పుడే యాక్టివిటీస్ చేయవలసిన పని లేదు, తగ్గించుకొని కూర్చో ఒక చోటే, మౌనంగా ఉండు, మనస్సుని కూడా నిగ్రహం చెయ్యి అన్నారు. సముపాశ్రిత వైరాగ్యం, వైరాగ్యాన్ని పూర్తిగా స్వీకరించి తృష్ణ లేకుండా వైరాగ్యంతో, మనస్సుతో, ఇంకా నాకు దేని మీద కోరిక లేదు మనస్సులో అనే భావనతో ఉండు అన్నారు. నిత్యం ధ్యాన యోగ పరహ అన్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.